భరతుణ్ణి రాజ్యం స్వీకరించమని మంత్రులు చెప్తే రాజ్యాభిషేకానికి అంగీకరించకుండా శ్రీరాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావాలని, అభిషేకానికి కావలసిన సంభారాలన్నీ సిద్ధం చేయండి, అక్కడే శ్రీరామునికి రాజ్యాభిషేకం చేసి అయోధ్యకు తీసుకొని వద్దాం, అవసరమైతే శ్రీరామునికి బదులుగా నేను వనవాసం చేస్తాను అని ప్రకటించాడు భరతుడు. భరతుని మాటలకి అందరు కూడా ఎంతగానో సంతోషించారు. ఇక మార్గాలు తెలిసినటువంటి వాళ్ళు, నేలని చదును చేసేటువంటి వాళ్ళు, చెట్లని అడ్డంగా ఉన్నటువంటి చెట్లను నరికేటువంటి వాళ్ళు, శిబిరాలు నిర్మించేటువంటి వాళ్ళు రంగంలోకి దిగారు. అక్కడక్కడ సలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు దూకుతున్నారు. అయోధ్యానగర స్త్రీలు ప్రతి ఇంటిలోనూ కూడా భర్తల్ని అరణ్యాలకి వెళ్ళమని తరుముతున్నారు. ఆనాడు అరణ్యాల్లో వదిలి వచ్చారు కదా శ్రీరాముణ్ణి, ఈనాడు మీరే వెళ్ళి అక్కడి నుంచి తీసుకురండి అయోధ్యకి అని అందరు కూడా ముందుకు నెడుతున్నారు. రాజ్యాన్ని స్వీకరించటం తప్పు అంటున్నాడు భరతుడు. యుద్ధం చేసైనా సరే రాజ్యాన్ని స్వీకరించాలి అన్నాడు శ్రీకృష్ణుడు. భారతంలో రామాయణానికి భారతానికి ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే, నిజంగా తనది కానటువంటి రాజ్యాన్ని తాను అనుభవిస్తున్నాడు దుర్యోధనుడు, తనది కాని రాజ్యాన్ని తనకొద్దంటున్నాడు భారతుడు. ఇద్దరిలో ఉన్నటువంటి తేడాది. కాబట్టి రాజ్యాన్ని జ్యేష్ఠుడైనటువంటి శ్రీరాముడే పరిపాలన చేయాలి, తాను చేయటం అన్యాయం అనేటువంటి భావనతో ఉన్నవాడు భరతుడు. అయితే అర్జునుడు కూడా అన్నాడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ భోగాలు వద్దు, నేను కూడా అరణ్యాలకు వెళ్తాను, తపస్సు చేసుకుంటాను అని. కానీ శ్రీకృష్ణుడు అంగీకరించలా, యుద్ధం చేసైనా సరే రాజ్యాన్ని పొందాల్సిందే అన్నాడు. అలా పొందకపోతే అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అంటున్నాడు. సరే భరతుడు బయలుదేరాడు. ఎలాగా? తొమ్మిది వేల ఏనుగులు, 60,000 రథాలు, 100,000 అశ్వాలు, సైనికులు, ముగ్గురు రాణులు, అయోధ్యానగర ప్రజలు, బ్రాహ్మణులు అంతా కూడా బయలుదేరారు. శృంగభేరపురానికి చేరుకున్నారు. గంగానది తీరంలో విడిది చేశారు. ఈ సేనలను చూచి గుహుడు, భరతుడు ఎందుకు సైన్య సమేతుడై వచ్చాడు అని సందేహం కలిగింది. అయితే భరతుణ్ణి, అది సౌండ్ అని ఆపండి. ఈ సేనను చూచి గుహుడు సైన్య సమేతుడై భరతుడు ఎందుకు వచ్చాడా అనేటువంటి భావనలో ఉన్నాడు. అయితే ఏ విషయం గనా అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది అని, తన అనుచరుల్ని 500 నావలు సిద్ధం చేయండి, ఒక్కొక్క నావలో 100 ఎక్కటానికి వీలుగా ఏర్పాటు చేయండి, నేను భర్తుడితో మాట్లాడి వస్తాను అని వెళ్ళాడు. సరే భర్తుడు కూడా గుహుడిని గురించి తెలుసుకున్నాడు గనక ఆ గుహుడి దగ్గరికి వెళితే బాగుంటుంది అనుకున్నాడు. అంతలో గుహుడే వస్తున్నాడు. సరే భరతుడితో అన్నాడు, మీకందరికీ సౌకర్యంగా ఉంది కదా, మీకేదైనా కావాలంటే చెప్పండి, అన్నీ నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి వాళ్ళకి కందమూలాలు, ఫలాలు తేనె వాటిని సమర్పించాడు. అందరూ స్వీకరించారు. ఆ తర్వాత భరతుణ్ణి అడిగాడు, ఇంతమంది సైన్యంతో వచ్చావు కదా, మరి ఎందుకు వచ్చినట్టు? శ్రీరాముడి మీద అభిమానంతో ఆయన్ని తిరిగి తీసుకువెళ్ళటానికి వచ్చావా, లేకపోతే నీ రాజ్యపాలనకి అడ్డు వస్తాడని ఆయన్ని అంతం చేయటానికి వచ్చావా? ఎందుకంటే ఇంతమంది సేనతో వచ్చినప్పుడు నాకు సందేహం కలుగుతుంది అన్నాడు. గుహుడు కపటం తెలియనటువంటి వాడు, నాగరికుడు కాదు, ఆటవికుడు. అందుకే అలా సూటిగా అడిగేశాడు. అందుకనే భరతుడు కూడా గుహుడు అడిగిన దానికి బాధపడలా, మృదువుగానే సమాధానం చెప్పాడు. దాంతో గుహుడు సంతోషపడ్డాడు. తెల్లవారుగానే మీ అందరినీ గంగానదిని దాటిస్తాను అని చెప్పి గుహుడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి అందరూ అక్కడ విశ్రమించారు. తెల్లవారుగానే 500 నావలతోటి నావికులతోటి గుహుడు అక్కడికి వచ్చాడు. గంగని దాటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఒక నావ తెల్లని తెరచాప కలిగినటువంటి స్వస్తికం అనేటువంటి పేరు కలిగినటువంటి నావని ప్రత్యేకంగా భరతుడి కోసం సిద్ధం చేసి తీసుకొచ్చాడు గుహుడు. భరతుడు, శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, కొందరు ద్విజులు, 3 రాణులు, కొందరు అంతఃపుర స్త్రీలు ఈ స్వస్తికం అనేటువంటి నావనెక్కారు. మిగిలినటువంటి నావల్లో పరివారం అంతా ఎక్కారు. కొన్ని నావల్లో స్త్రీలు ఎక్కారు. కొన్ని నావల మీద రథాలను ఎక్కించారు. కొన్నిటి మీద గుర్రాలను ఎక్కించారు. పల్లెవారేమో నావలు నడుపుతున్నారు. నావలెక్కే సమయంలో గంగా తీరంలో వినిపించినటువంటి కోలాహలాన్ని వాల్మీకి వర్ణించినటువంటి తీరు గనక చూస్తే ఈనాడు పుష్కరాల సమయంలో జరిగే కోలాహలం గుర్తుకొస్తుంది. పూర్వకాలంలో అయితే పుష్కరాల సంగతి కూడా అంత పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రవచనకారుల యొక్క పుణ్యాన మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ పుష్కరాలు అనేటువంటి వాటికి తండోపతండాలుగా బయలుదేరుతున్నారు. అదిగో మనకు అర్థం కావటం కోసం ఆ మాట చెప్పటమే కానీ అంతకంటే ఎక్కువగా అక్కడ ఆ గంగా తీరాన కోలాహలం, మనుష్యులు, రాణులు, స్త్రీలు, అలాగే గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇలా అన్నింటితోటి కూడా ఆ గంగా తీరం అంతా ఒక సముద్ర తీరంలాగా, సముద్రంలాగా ఉంది ఈ సేన. సరే, అక్కడి నుంచి గంగా తీరాన్ని దాటారు. ఆ గంగా తీరం అవతల భరద్వాజ ఆశ్రమం ఉంది. అక్కడి నుండి భరతుడు మొదలైనటువంటి వాళ్ళంతా భరద్వాజ ఆశ్రమానికి బయలుదేరారు. భరద్వాజ ఆశ్రమం ఇక క్రోస్ దూరంలో ఉంది అనగా భరతుడు తన పరివారాన్ని అంతా అక్కడే నిలిపి ఆయుధాలు విడిచిపెట్టి వశిష్ఠుడిని ముందుంచుకొని ఆశ్రమానికి నడిచి వెళ్ళాడు మంత్రులతో కలిసి. ఆశ్రమాన్ని సమీపించగానే మంత్రులను కూడా దూరంగా ఉంచి వశిష్ఠుని వెనక తాను ఒక్కడే నడిచి వెళ్ళాడు. ఇది మహాత్ముల్ని సందర్శించేటువంటి పద్ధతి. భరద్వాజ ఆశ్రమానికి వెళుతున్నాం, మొత్తం అందరినీ కూడా ఈ 100,000 సైన్యాన్ని వేసుకొని పోవటం అని అంటే అది సరైన పద్ధతి కాదు, వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకనే మంత్రుల్ని కూడా అట్టిపెట్టి కేవలం మహాత్ముడైనటువంటి వశిష్ఠుడి వెంట భరతుడు అక్కడే వెళ్ళాడు. వశిష్ఠుడిని చూడగానే భరద్వాజుడు ఆసనం నుంచి లేచి అర్ఘ్యం సమర్పించాడు. భరతుడు భరద్వాజుడికి నమస్కరించాడు. అతడు దశరథ మహారాజు పుత్రుడని భరతుడని గ్రహించాడు భరద్వాజుడు. ఓ భర్త, రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి నీవు ఇలా ఎందుకు వచ్చావు, నాకు పూర్తిగా చెప్పు. నా మనసు ఎందుకో శంకిస్తున్నది. నీ తండ్రి యొక్క ఆజ్ఞ చేత రాముడు వనవాసం చేస్తున్నాడు. ఆటంకాలు, అడ్డంకులు లేకుండా రాజ్యాన్ని పరిపాలించాలనే కోరికతో నీవు రామునికి కీడేమీ తలపెట్టడం లేదు కదా అన్నాడు భరద్వాజు. భరద్వాజులు అలా అడిగేసరికి భర్తుడికి చాలా బాధ వేసింది, కన్నీరు గారుస్తున్నాడు. ఎందుకని అంటే తన తల్లి కారణంగా అందరి చేత నిందలు పడాల్సినటువంటి పరిస్థితి భరతుడికి ప్రాప్తించింది. అందుకే దుఃఖంతో కన్నీరు గారుస్తూ భరద్వాజుడితో అంటున్నాడు, మహాత్మా పూజ్యులైన మీరు కూడా అలా మాట్లాడుతున్నారా? ఇక నేను మరణించడం ఒక్కటే మార్గం, నాకు ఏ పాపం తెలియదు, నాలో ఏ దోషము లేదు, మీరు అలా అనకండి. నేను లేనప్పుడు నా తల్లి అలా చేసింది, ఆమె చేసిన దాన్ని నేను సమ్మతించడం లేదు. శ్రీరాముని పాదాలు పట్టుకొని తిరిగి రాముణ్ణి అయోధ్యకు తీసుకొని వెళ్ళి రాజ్యాన్ని అప్పగించాలని వచ్చాను. ఓ మహాత్మా, నా మనస్సు చూచి నన్ను అనుగ్రహించండి. రాజైనటువంటి శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని కన్నీరు గార్చుతూ ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు భరతుణ్ణి లేవదీస్తూ, ఓ భర్త, నీ మనసు నాకు తెలుసు, అయినప్పటికీ దాన్ని దృఢపరచుకోవటం కోసం అలా అడిగాను, నీ వైభవాన్ని ఇనుమడింపజేయాలని ఇలా అడిగాను. శ్రీరాముడు ప్రస్తుతం చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు. భర్త, నీవు అక్కడికి రేపు వెళ్ళవచ్చు, ఈరోజు మా ఆశ్రమంలోనే ఉండు, నా కోరిక తీర్చు అన్నాడు భరద్వాజుడు. సమ్మతించాడు భరతుడు. ఎక్కడికి వెళ్ళినా భరతుడికి కష్టాలు తప్పటం లేదు, కన్నీళ్ళు ఆగటం లేదు. అందరూ అనుమానిస్తున్నారు, కుహుడేమో ప్రత్యక్షంగా అనుమానించాడు. ఇప్పుడు భరద్వాజుడు కూడా అలాగే సందేహిస్తున్నాడు. కాకపోతే భరద్వాజుడేమో మృదువుగా అడిగాడు, గుహుడేమో ఆటవికుడు గనక ఉన్నది ఉన్నట్టుగా సూటిగా అడిగాడు. అందరికీ తన మీద అనుమానమే, పండితులు పామరులు అనేటువంటి భేదం లేదు. కాకపోతే పల్లెరాజు అయినటువంటి గుహుడు అనుమానిస్తే భరతుడు దుఃఖపడలా, కాని ప్రజ్ఞానిధి భరద్వాజుడు అనుమానించినందుకు దుఃఖం కలిగింది. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, అందరికీ శ్రీరాముడు కావాలి. శ్రీరాముడికి ఏ చిన్న కష్టం వచ్చినా భరించేలా లేరు జనులంతా, అందుకే భరతుడికి అపవాదం తప్పటం లేదు. ఓ భర్త, నీ సైన్యాన్ని అంతా దూరంగా ఉంచి వచ్చావేమిటి, వారిని కూడా రప్పించు, అందరికీ విందు ఇవ్వాలని నేను నిశ్చయించాను అన్నాడు భరద్వాజు. మహాత్మా, మహాత్ములను దర్శించేటప్పుడు నియమాలను సమయాలను పాటించాలి కదా, అందుకే అలా ఉంచి వచ్చాను అన్నాడు భరతుడు. మహర్షి ఆదేశం మీద సైన్యాన్ని పరివారాన్ని రప్పించాడు భరతుడు. భరద్వాజుడు ఆశ్రమ అగ్నిశాలలో ప్రవేశించాడు. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి ఇప్పుడు విందు ఏర్పాటు చేయాలి. భరద్వాజుడు ఒక ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాడు, అందుకనే అగ్నిశాలలో అంటే వంటశాలలో ప్రవేశించి విశ్వకర్మ, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు ఆ నలుగురిని ఆహ్వానించాడు. భక్తుడికి తన పరివారానికి ఆతిథ్యానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అనేక మంది దేవతలు కలిసి ఆ ఏర్పాట్లు చేశారు. ఆ విందు ఎలా ఉంది అని అంటే కనీ వెని ఎరుగనటువంటి రీతిలో జరిగింది అని వాల్మీకి మహర్షి ఎంతో ఆనందంతో వర్ణించాడు. ఆ విందుని వర్ణించటానికి వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక సర్గనే కేటాయించాడు, 84 శ్లోకాలు కలిగినటువంటి సర్గని కేటాయించాడు. ఎందుకంటే అది ఒక ఆశ్చర్యకరమైనటువంటిది, కొన్ని లక్షల మంది అక్కడ విందు భోజనం ఏర్పాటు చేయాలి, అంతమంది భోజనం చేస్తున్నారు. దాన్ని వాల్మీకి మహర్షి ఆశ్చర్యకరంగా భావించి అలా వర్ణించాడు. భరద్వాజుడి యొక్క ఆతిథ్యాన్ని గ్రహించి ఆ రాత్రి అందరూ కూడా అక్కడే విశ్రమించారు. తెల్లవారుతూ భరతుడు భరద్వాజుడికి నమస్కరించి వెళ్ళటానికి అనుమతి కోరాడు. శ్రీరాముడు ఉండేటువంటి ప్రదేశానికి మార్గం తెలియజేయమన్నాడు. భరత, ఇక్కడి నుండి 3.5 యోజనాల దూరాన చిత్రకూటం అనేటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతానికి ఉత్తర దిక్కున మందాకిని నది ఉంది. నదికి ఆవల ఒక పర్ణశాల ఉంది. సీతారామ లక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. నాయనా, భర్త వెళ్ళి శ్రీరాముణ్ణి దర్శించు అని ఆశీర్వదించాడు భరద్వాజుడు. దశరథుని రాణులు ముగ్గురు వచ్చి భరద్వాజుడికి నమస్కరించారు. భర్త, నీ తల్లుల్ని పరిచయం చేయి అన్నాడు భరద్వాజుడు. మహాత్మా, ఉపవాసాలతో కృశించి ఉన్నటువంటి ఈ దేవత, శోక దేవత, మా తండ్రి గారి పట్టపురాణి కౌసల్యాదేవి, శ్రీరాముని కన్నటువంటి పుణ్యాత్మురాలు. ఇక దీనురాలై కౌసల్యాదేవికి ఎడం వైపు నిలబడి ఉన్నటువంటి తల్లి సుమిత్ర, లక్ష్మణ శత్రుఘ్నులకి కన్నతల్లి ఆ దివ్యమూర్తి. ఇదిగో ఈమె ఉన్నదే, ఈమె కోపిష్టి, అవివేకి, అహంకారి, గర్వి, సంపదల యందు దృష్టి కలిగినటువంటిది. కోమలంగా కనిపిస్తూ ఉన్నటువంటి కుటిలాత్మురాలు, మహాపాపి ఈమె నా తల్లి కైకేయి. సీతారామ లక్ష్మణుల వనవాసం ఈమె యొక్క కటాక్షమే. దశరథ మహారాజు ఈమె చలవ వల్ల స్వర్గానికి చేరాడు. నాకు వచ్చినటువంటి కష్టాలకి, దుఃఖాలకి, అవమానాలకి, అపనిందలకి అన్నింటికీ కూడా ఈమెయే కారణం అని కోడత్రాసులా ముసలగొడుతూ నిట్టూర్పు విడిచాడు భరతుడు. అంటే తల్లిని ఏమీ దాచుకోకుండా తల్లి వల్ల తాను పడ్డటువంటి బాధలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. భరద్వాజుడు అంటున్నాడు, భర్త అంతా మంచికే జరిగింది. శ్రీరాముని వనవాసం వల్ల దేవతలకు, దానవులకు, ఋషులకు శ్రేయస్సు చేకూరుతుంది. నాయనా, రాముని అరణ్యవాసం వల్ల భవిష్యత్తులో ఎంతో సంతోషం కలగబోతుంది. కైకేయిలో దోషాన్ని చూడవద్దు అన్నాడు భరద్వాజుడు. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. భరతుడు చెప్పినట్లుగా ఈ దారుణానికి కైకేయి కారణమే. కానీ ఇప్పుడు మాత్రం ఆ మారిపోయింది, చేసిన తప్పును గుర్తించింది. అందుకే శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకొని రావటానికి భరతుడు వెళ్తూ ఉంటే ఆమె కూడా భరతుడితో పాటుగా బయలుదేరింది, మిగిలిన రాణులతో పాటుగా బయలుదేరింది. అందులోనూ ఆ ఇద్దరితో కలిసి కూర్చొని ఒకే నావలో ప్రయాణం చేసింది. కైకలో మార్పు ఉంది, కానీ భరతుడి యొక్క కోపం తీరలా. ఎందుకంటే గాయం చేసినటువంటి వాళ్ళు పశ్చాత్తాపం చెంది తేరుకోవచ్చు, కానీ గాయపడినటువంటి వాళ్ళు మామూలు స్థితికి చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే గాయం మానాలి కదా. కొందరు వాహనాల మీద, కొందరు కాలినడకన బయలుదేరారు. ప్రయాణం సాగిపోతా ఉంది. అద్భుతమైనటువంటి వన సౌందర్యం వారికి కనిపిస్తూ ఉంది. అంటే చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. మరి ఎలా శ్రీరాముణ్ణి కలుసుకున్నారో, తర్వాత ఏం జరిగిందో దాన్ని మనం రేపు చెప్పుకుందాం.